హలో, బిజినెస్ లైన్ ఆర్టికల్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ది మనకు ఇంపార్టెంట్ ఏం కాదు, జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్కి ఇండియాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు దీంతో మన ఇండియాలో ఇప్పుడు 5 వ్యాక్సిన్స్ ఉన్నట్టు టోటల్ ఎమర్జెన్సీ యూజ్ కింద. అదేంటి, మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్, రష్యాది స్పట్నిక్ అదొకటి, మోడెర్నా వాళ్ళది ఉంది, సిప్లా వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు J&J. యాక్చువల్గా వీళ్ళందరికంటే ముందే వీళ్ళందరికంటే ముందు మనకు ఫైజర్ వాళ్ళు అప్లై చేశారు ఇండియాలో వ్యాక్సిన్ పర్మిషన్, అదే ఆథరైజేషన్ కోసం. కాకపోతే వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే ఒక ఇండెమ్నిటీ దాని గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇండెమ్నిటీ అని ఏంటి, ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల ఎవరికైనా ఏదైనా అయింది అనుకోండి, ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఎవరికన్నా కంప్లీట్ చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్ అట్లా ఏమైనా వచ్చింది, అప్పుడేంటి వీళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి సూ చేసే ఛాన్స్ ఉంది కదా. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఇండెమ్నిటీ క్లాస్ మాకు కావాలి అని అడిగారన్నమాట. ఇండియాలో ఎవరన్నా చనిపోయినా ఎవరికైనా ఏదైనా అయినా కూడా మాది బాధ్యత కాదు అనేది గవర్నమెంట్ని అడిగారు. గవర్నమెంట్ అది ఒప్పుకోలేదన్నమాట, ఎందుకంటే వేరే వాళ్ళని కూడా ఒప్పుకోలేదు. సో వాళ్ళది ఇంకా అట్లా పెండింగ్లోనే ఉంది. వీళ్ళ గురించి అయితే ఇంకా ఏం చెప్పలేదు, అంటే వీళ్ళకి కూడా మరి ఆ ఇండెమ్నిటీ బాండ్ ఇచ్చారా, ఇండెమ్నిటీ క్లాజ్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మనకు తెలీదు. కాకపోతే ఎమర్జెన్సీ యూజ్కి అయితే ఆథరైజేషన్ ఇచ్చారు. వీళ్ళు ఇండెమ్నిటీ గురించి నాకు తెలిసి కొంచెం బ్యాక్ ట్రాక్ అయినట్టున్నారు J&J వాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ స్టాండ్ అయితే ఒక కంపెనీకి ఒకలా ఇంకో కంపెనీకి ఒకలా ఉండదు కదా, సేమ్ స్టాండే తీసుకుంటుంది ఎప్పుడైనా. సో వీళ్ళే ఒప్పుకున్నట్టున్నారు, ఏమన్నా అయితే మేము చూసుకుంటే మాది బాధ్యత అనేలాగా. ఎందుకంటే మేజర్గా పెద్ద ఇట్లాంటివి అయితే ఏం జరగట్లేదు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జనాలు చనిపోవడము అలాంటివి ఎక్కడో రేర్ ఈవెంట్స్ తప్పితే. అది ఫస్ట్ న్యూస్. సెకండ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఐపీఎస్ గురించి, ఇయర్ మనం చూసాము, ఇయర్ చాలా అంటే చాలా ఐపీఎస్ అనేవి అంటే ఆల్రెడీ ఐపీఎస్ వచ్చేసినాయి, లేకపోతే ప్రాసెస్లో ఉన్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, ఈ మంత్లో వచ్చి అలా చాలా ఉన్నాయి కదా. ఈ మంత్లో మనం ఏంటి నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నియర్లీ ఇప్పుడు LIC కూడా అయిందనుకోండి, ఏం లేకుండా ఒక 1,50,000 నుంచి 1,80,000 crores మధ్యలో ఐపీఎస్ లిస్ట్ అయినట్టు ఈ ఇయర్లో, చాలా ఎక్కువ అన్నట్టు. LIC లేకపోయినా కూడా ఒక 60,000-70,000 crores అవుతుంది, అట్లా చూసుకున్నా ఇదే టాప్ ఇయర్ అవుతుంది. LIC వచ్చిందనుకోండి అప్పుడు 1,80,000 ఇంకా కంప్లీట్లీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇదంతా ఇయర్ ఇంతమంది రావడానికి ఏంటి, మనం ఒక 10 డేస్ బ్యాక్ చెప్పుకున్నప్పుడు కొత్త డిమాట్ అకౌంట్స్ చాలా ఓపెన్ అయినాయి, జస్ట్ CDSL వాళ్ళ దగ్గరనే 1 crore ఎక్స్ట్రా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అని చెప్పుకున్నాం. అట్లనే NSDL కూడా ఉంది కదా, సో వాళ్ళ దగ్గర కూడా ఓపెన్ అయి ఉంటాయి కదా. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్న డిమాట్ అకౌంట్స్కి జస్ట్ ఈ 1 ఇయర్లోనే మన 50% పెరిగింది. ఎందుకంటే CDSL వాళ్ళకి 2 crores ఉండే, 2 crores ఉంటే వాళ్ళకి ఇప్పుడు 3 crores అయినాయి డిమాట్ అకౌంట్స్, అంటే 1 crore పెరిగినాయి జస్ట్ 1 ఇయర్లోనే. ఇన్ని ఇయర్స్ కలిపి 2 crores ఉంటే 1 ఇయర్లోనే 1 crore అకౌంట్స్ పెరిగినాయి. సో దీనికి ఏంటి 50% పెరిగినాయి డిమాట్ అకౌంట్స్. ఎందుకు పెరుగుతుంది, అందరూ డిమాట్ అకౌంట్స్, మనలాంటి రీటైల్ వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు డిమాట్ అంటే, ఎప్పుడైనా ఐపీఓలో ఏంటి QABs కానీ, లేకపోతే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కానీ, నాన్ రీటైల్ ఇండివిజువల్స్కి కానీ, వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనము ప్రోరేటా బేసిస్లో అలాట్ చేస్తారు. అంటే వాడు టోటల్ 1,000 షేర్స్ ఉన్నాయి, 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, అంటే 10 అప్లికేషన్కి ఒక షేర్ అలాట్ అయినట్టు. కాకపోతే రీటైల్ వాటికి అలా కాదు, రీటైల్ ఎట్లా అంటే లాటరీ అనుకోండి, లాటరీ లాగా ఒకటి పేరు తీస్తాడు, వాడి పేరుకి ఒక లాట్ అలాట్ చేస్తాడు, ఇంకొకటి పేరు తీస్తాడు, అట్లా తీస్తూనే ఉంటాడు. లాట్స్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోతుంది అంతే, లాటరీ బేసిస్ అన్నట్టు. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ 10 లాట్స్ అప్లై చేసినా 20 లాట్స్ అప్లై చేసినా యూజ్ లేదు రీటైల్లో. అదే QAB దాంట్లో, HNI దాంట్లో ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత ఎక్కువ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. రీటైల్ దాంట్లో ఎట్లా, నువ్వు ఎన్ని అప్లై చేసుకున్నా కూడా నీకు లాటరీ పద్ధతి కాబట్టి ఓవర్ సబ్స్క్రైబ్ అయితే నీకు ఒకటే లాట్ వస్తుంది. సో అందుకే ఇంతకుముందు ఏం చేసేవాడిని నేను, ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫుల్ డిమాండ్ ఉండేది కాదు, సో నేను అప్లై చేస్తే నాకు ఈజీగా వచ్చేది. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కాబట్టి లాటరీ పద్ధతి మీరు ఆలోచించండి, 1,000 మెంబర్స్లో నేను ఒక్కడిని అంటే నాకు ఛాన్స్ ఎంత, 1/1,000. అది అలా కాకుండా నేను మా ఇంట్లో వాళ్ళందరూ బ్రదర్ పేరు మీద, సిస్టర్ పేరు మీద, ఫాదర్, మదర్ ఇట్లా అందరి పేరు మీద, 5 మెంబర్స్ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి 5 అకౌంట్స్ నుంచి అప్లై చేశాను అనుకోండి, ఇప్పుడు నా ఛాన్స్ ఎంత అవుతుంది, 5/1,000 అవుతుంది కదా, అంటే నాకు అలర్ట్ కావడానికి ప్రాబిలిటీ పెరుగుతుంది కదా. సో దీని ఈ రీజన్ వల్ల కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేపిస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఏఎంసీ ఛార్జెస్ కానీ డిమాట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ ఉండేవి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏంటంటే డిమాట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉండట్లేదు. దాంతోపాటు ఏంటి, అసలు ఏఎంసీ ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండలేదు. అంటే ఓపెన్ చేసినా కూడా మీకు డబ్బులు ఏం కట్టవు, ఎన్ని ఇయర్స్ అసలు ఏం వాడకపోయినా కూడా డబ్బులు కట్టుకోవు. ఇంతకుముందు ఏంటంటే ఏఎంసీ ఛార్జెస్ ఇయర్లీ 300, ఇయర్లీ 350 అలా ఉండేది. అందుకే అందరూ ఓపెన్ చేసేవాళ్ళు, మనం వాడకపోతే మనకు ఎందుకు మనీ వేస్ట్ అని ఓపెన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ ఏఎంసీ ఛార్జెస్ లేవు. దాంతోపాటు ఏంటి, అడిషనల్గా వాళ్ళే బ్రోకరేజ్ మనకి క్రెడిట్ ఇస్తున్నారు. ఫస్ట్ మంత్ బ్రోకరేజ్ ఫ్రీ, 6 మంత్స్ బ్రోకరేజ్ ఫ్రీ. కొన్ని కొన్ని అయితే ఫిన్వేషియా వాళ్ళదైతే లైఫ్ టైం బ్రోకరేజ్ ఫ్రీ, అసలు బ్రోకరేజే ఉండదు. సో అట్లా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా ఓకే దీనిలో నష్టం ఏముంది, చేస్తే మనకు కాస్ట్ ఏం పడట్లేదు, వస్తే డబ్బులు వస్తాయి, వస్తే షేర్ అలర్ట్ అవుతుంది, లేకపోతే మన డబ్బులు ఏం పోవు కదా అని చాలామంది ఓపెన్ చేస్తున్నారు. సేమ్ ఇదే సినారియో 2007లో కూడా జరిగింది. అంటే డిమాట్ అకౌంట్స్ ఓపెనింగ్ కాదు, ఐపీఎస్ గురించి చాలా ఐపీఎస్ వచ్చినాయి అనమాట. ఇంకా అన్నిటికంటే హయ్యెస్ట్ 2007లోనే వచ్చినాయి, 100 ఐపీఎస్ లిస్ట్ అయినాయి 2007లో. చిన్న అమౌంట్ కాదు, 2007 అంటే సారీ 100 ఐపీఎస్ అంటే చాలా ఎక్కువ. ఈ ఇయర్లో మనకి ఎంత, ఇయర్లో జస్ట్ 27 అంటే ఇయర్ ఇంకా 6 మంత్స్ 7 మంత్స్ అయింది అనుకోండి. కాకపోతే ఏంటి, ఇయర్ అయినా ఎప్పుడైనా మామూలుగా ఇయర్లీ 50-40, లాస్ట్ ఇయర్ అయితే ఇంకా తక్కువే, దానికంటే 2019లో కూడా తక్కువే, 2018లో కొంచెం ఎక్కువే ఉండే. కాకపోతే 100 అంటే చాలా ఎక్కువ నెంబర్ కదా, ఆ 100 వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అంటే లిస్ట్ అయిన ప్రతిదీ ప్రాఫిట్లోనే ఉండాలని లేదు కదా. ఇప్పుడు 100 లిస్ట్ అయినాయి అనుకున్నాం కదా, ఆ 100లో 31 షేర్స్ అయితే డీలిస్ట్ అయినాయి, లేకపోతే ట్రేడింగ్ నుండి సస్పెండ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు అవి నో లాంగర్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, అవునా? సో 31 స్టాక్స్ గురించి వదిలేయాలి, అవి యూజ్లెస్ అన్నట్టు. ఇంకో 17 స్టాక్స్ ఏంటి, వాళ్ళు అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ ASM అంటారు, దాని కింద ఉన్నారు. అంటే ఏంటి, ఆ కంపెనీలు ఏదన్నా తప్పు జరుగుతుంది, వాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది, వాళ్ళు సరిగ్గా వాళ్ళ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయట్లేదు, ఇలాంటివి ఉన్నప్పుడు SEBI ఏం చేస్తుంది అంటే వీటిని ASM లిస్ట్లో పెడుతుంది, అడిషనల్ సర్వేలెన్స్ మెజర్. అంతే, స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, SEBI వాళ్ళు ఈ అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ పెడితే దానికి అర్థమేంటి, అరే చూసుకున్నాను ఆయన, ఇన్వెస్టర్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం మీరు చూసుకొని చేయండి, ఇష్టం వచ్చినట్టు చేయకండి అని ఒక కాషన్ ఇచ్చినట్టు. దాంట్లో ఒక 17 ఉన్నాయి. ఆటోమేటిక్గా కాషన్ ఉందంటే వాళ్ళు కూడా ప్రాఫిట్లో లేనట్టే కదా. సో 31 ప్లస్ 17, ఈ 48 షేర్స్ కంప్లీట్లీ అసలు రిటర్న్స్ ఏంటి, వాళ్ళు లిస్ట్ అయిన ప్రైస్ కంటే తక్కువ ఉన్నాయి ఇప్పుడు. అది కాకుండా ఇంకో 13 షేర్స్ ఏమో కంప్లీట్గా మెర్జ్ అయిపోయినాయి, సో ఇవి కూడా పోయినట్టే కదా. అది కాకుండా ఇంకో 16 షేర్స్ ఏమో నెగటివ్ రిటర్న్స్ ఉన్నాయి వాటికి కూడా. సో టోటల్ 100లో 77 షేర్స్ నెగటివ్ రిటర్న్స్లో ఉన్నాయి. అంటే అది లిస్ట్ అయినప్పుడు దాని ప్రైస్ 100 అనుకోండి, ఇప్పుడు 77 షేర్స్వి లిస్టింగ్ ప్రైస్ కంటే తక్కువ ట్రేడ్ అవుతుంది, లేకపోతే అసలు డీలిస్ట్ అయిపోయినాయి, లేకపోతే ASM కేటగిరీలో ఉన్నాయి, లేకపోతే మెర్జ్ అయిపోయినాయి, అట్లా 77 షేర్స్ అలా ఉన్నాయి. ఓన్లీ 23 షేర్స్ మాత్రమే లిస్ట్ అయిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి ట్రేడ్ అవుతుంది. ఆలోచించండి, 100 షేర్స్లో 77 షేర్స్కి అసలు రిటర్నే రానట్టు. ఎందుకంటే 100 రూపాయలు పెడితే నాకు 101 రూపాయ వచ్చినా కూడా 1 రూపీ రిటర్న్ వచ్చిందని చెప్పుకోవచ్చు, 1 రూపీ కొంచెం పాజిటివ్ వచ్చినా చెప్పుకోవచ్చు. ఇక్కడ 77 షేర్స్ ఏంటి, అసలు 100 రూపీస్ దగ్గర కూడా లేదు. అంటే 77 షేర్స్ లాస్లోనే ఉన్నారు, ఒక 23 షేర్స్ మాత్రం ప్రాఫిట్లో ఉన్నాయి. ప్రాఫిట్ అంటే చాలా ఎక్కువ అని కాదు, వాడు ఎంత లిస్ట్ అయిందో దానికంటే ఎక్కువ అమౌంట్లో ఉంది 23 షేర్స్. ఈ 23 షేర్స్లో జస్ట్ 11 షేర్స్ మాత్రమే ఇండెక్స్ రిటర్న్స్ని బీట్ చేసినాయి. అంటే CNX 500, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఉంటాయి కదా ఇండెక్స్, వాటిని బీట్ చేసినవి జస్ట్ 11 షేర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 2007లో మన దగ్గర 10,000 ఉన్నాయి. నేను అయితే ఈ ఐపీఓలో పెట్టచ్చు, లేకపోతే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. ఎగ్జాంపుల్ నిఫ్టీలో, అంటే ఎగ్జాక్ట్లీ నిఫ్టీ కాదు, నిఫ్టీ మ్యూచువల్ ఫండో ఏదో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. నాకు 89% నేను ఐపీఓలో పెట్టాను అనుకోండి, 89% ప్రాబిలిటీ నాకు నిఫ్టీ కంటే తక్కువే రిటర్న్ వచ్చింది. జస్ట్ 11 టైమ్స్లోనే నిఫ్టీని బీట్ చేసే రిటర్న్స్ వచ్చింది నాకు. అంటే ఎంత ఆలోచించండి, ఎంత తక్కువ. దీంట్లో కొన్ని టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఇట్లా పేజ్ ఇండస్ట్రీస్ ఉంది, అది నియర్లీ 3,000 టైమ్స్ పెరిగింది. అది 3,000 టైమ్స్ పెరిగింది, ఆలోచించండి, సారీ 3,000 కాదు 100 టైమ్స్ పెరిగింది. అది 360 ఉంటే ఇప్పుడు 32,760 దగ్గర ట్రేడ్ అవుతుంది, చాలా ఎక్కువ ఇది చాలా పెరిగింది. నెక్స్ట్ మైండ్ ట్రీ కూడా, మైండ్ ట్రీ అయినా కావేరీ సీడ్స్ అయినా ఇవి కూడా ఒక 20-30 times పెరిగినాయి. అట్లా ఒక 4-5 companies మాత్రమే చాలా హై రిటర్న్స్ ఇచ్చినాయి, మిగతావన్నీ చూసాం కదా జస్ట్ 100లో 11 shares మాత్రమే నిఫ్టీ రిటర్న్స్ బీట్ చేసినాయి అంటే ఆలోచించండి అట్లా.